आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुश्रोत्रमदोबलमिन्द्रियाणि सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः।
240వ పేజీ 11వ ఖండం మొదటి మంత్రం.
తేజోవద్భూయ తద్వా ఏతద్వాయుం అగృహ్య ఆకాశమభితపతి తదాహుర్నిశోచతి నితపతి వర్షిష్యతి వాయితి తేజః ఏవ తత్పూర్వం దర్శయిత్వా అథ ఆపః సృజతే తదేతదూర్ధ్వాభిశ్చ తిరశ్చీభిశ్చ ఊర్ధ్వాభిశ్చ తిరశ్చీభిశ్చ విద్యుద్భిరాహృదాశ్చరంతి విరాహ్రాదాశ్చరంతి తస్మాదాహుః విద్యోతతే స్తనయతి వర్షిష్యతి వా ఇతి. తేజ ఏవ తత్పూర్వం దర్శయిత్వా అథ ఆపః సృజతే తేజ ఉపాస్వేతి.
సనత్ కుమారుల వారు నారదుడికి అనేక ఉపాసనల గురించి చెప్తున్నారు. ముందు వ్యక్తికి సంబంధించినటువంటి ఉపాసనలు, నామ ఉపాసన, బుద్ధి, అనేక ఉపాసనలు చెప్తూ, విజ్ఞానం, ఈ ఉపాసనలు చెప్తూ, తర్వాత పంచభూతాలకు సంబంధించినటువంటి ఉపాసనలు చెప్తున్నారు. ఈ పంచభూతాల్లో మనం ఇంతవరకు పృథివీ అంటే అన్నం అని చెప్తూ పృథ్వీ గురించి చెప్పారు. బలం అనేటువంటిది వ్యక్తికి సంబంధించినది, ఆధ్యాత్మికానికి సంబంధించినది. ఆధ్యాత్మికం అంటే శరీరానికి సంబంధించినది. ఈ బలం అనేటువంటిది వ్యక్తికి ఎలా వస్తుంది అంటే ఆహారం వలన వస్తుంది. ఆహారం పృథ్వీ నుంచి వస్తుంది కనుక అన్నం నుంచి వస్తున్నది, అన్నం పృథ్వీ నుంచి వస్తుంది కనుక ఇక్కడ అన్నం అంటే పృథివీ అని తీసుకోవాలి మనం. పృథివీ పంచభూతాలలో ఒక పంచభూతం. అది చెప్పిన తర్వాత అన్నానికి కూడా అంటే ఆహారం లభించాలంటే వర్షం కావాలి, నీరు కావాలి. కనుక బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆహారం నుంచి వస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే జలం నుంచి వస్తుంది. జలం ఎలా లభిస్తున్నది మనకు అంటే వర్షం వల్ల వస్తుంది. వర్షం ఎలా వస్తుంది అని చెప్పి చెప్పారు. రాత్రి చూసాం కదా వర్షం, మీకు ఇక్కడ వచ్చిందా వర్షం? బాగా 5 సెంటీమీటర్ల వర్షం, 5 సెంటీమీటర్ల వర్షం పడిందట. 5 నెలలు 6 నెలలుగా పడిన మొత్తం వర్షం నిన్న ఒక్కరోజు పడింది సాయంత్రం రాత్రి. అటువంటి వర్షం ఎలా వస్తుంది అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు, నిన్న బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంది కదా, కనుక మన లెసన్ కోసమే వస్తున్నదేమో వర్షం. అంటే మంత్రాలు చాలా పవిత్రం కదా, ఆ మంత్రాలు చదివేటప్పుడు దానికి ముందు వెనక అట్లా కనపడుతూ ఉంటుంది ఆ మంత్రాల ప్రభావం. నిన్న ఎంత వేడిగా ఉన్నది, ఆ వేడి వలన అందరికి అనిపించింది ఇవాళ రాత్రికి వర్షం పడుతుంది, పడింది. కుక్క పోస్తున్నప్పుడు బాగా వర్షం పడుతుంది ఈవేళ అని చెప్పి మనం అప్పుడే ఊహించేస్తాం. ఎప్పుడో ఒకసారి పడి ఉంటే ఇంకెప్పుడు పడుతుందని పడుతున్నది. ఆ వర్షం వచ్చే ముందు మెరుపులు ఉరుములు అవన్నీ వస్తాయి. వర్షం వచ్చిన తర్వాత కూడా ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. జ్యోత విద్యుత్ స్తనయతి పిడుగులు ఉరుములు పిడుగులు ఇట్లాంటివన్నీ వస్తాయి వర్షం వచ్చే ముందు అని చెప్పి మంత్రంలో చెప్పారు. వర్షిష్యతి వా ఇతి తత్పూర్వం, వర్షం వచ్చే ముందు ఇవన్నీ కూడా చిహ్నాలు మనకు గుర్తులు అన్నమాట, ఆ వర్షం వస్తున్నది అని అని చెప్పిన తర్వాత ఇటువంటి ఉపాసన చెయ్యాలి అన్నారు. ఏం ఉపాసన? జల ఉపాసన. ఇక్కడ ఆపహ తేజ ఉపాసన అంటే నీరు అగ్ని ఒకటిగా చూడబడినాయి శాస్త్రంలో. నీరు అగ్ని, ఎందుకంటే అగ్నిలో నుంచి నీరు వచ్చింది కనుక ఆ అగ్నిలో నుంచి నీరు వచ్చిందని మనకు తెలుస్తున్నది. ఆ వేడి ఉన్నది నిన్న రాత్రికి వర్షం వచ్చింది కనుక అగ్నే జలానికి కారణం అని తెలిసింది మనకు. మన ఇంట్లో ఒంట్లో కూడా బాగా టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు హై టెంపరేచర్ ఉందనుకోండి, కాసేపటికి ఏమవుతుంది మళ్ళీ చెమట పడుతుంది. ఇంత వేడిగా ఉంటే ఎందుకు చెమట పడుతుంది? వేడికి వస్తే చెమట ఆవిరైపోవాలి కదా, అసలు ఎవాపరేట్ పోవాలి కదా. వేడికి చెమటలు ఎక్కువ పడుతూ ఉంటుంది అంత వేడిలో కూడా. కనుక వాటి రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నది. ఎప్పుడెప్పుడు వేడి ఉంటే అక్కడక్కడ జలం ఉత్పత్తి అన్నారు. దానికి మనకు తెలిసిన ఉదాహరణ ఏంటంటే బాగా కోపంగా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి హై టెంపర్లో ఉన్నప్పుడు, టెంపరేచర్ వేరు టెంపర్ వేరు ఉన్నప్పుడు కూడా కళ్ళంబ నీళ్ళు వస్తాయి మనిషి ఆవేశం. అవన్నీ అగ్నికి సంబంధించినవి, ఆవేశం కోపం అన్నీ కూడా ఉష్ణానికి సంబంధించినవి. శరీరం వేడెక్కినప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి, ఆ జలం అన్నమాట. కనుక వీళ్ళని ఉపాసించు అంటున్నారు. అత సృజతే తేజ, ఈ యొక్క అగ్ని జలాన్ని పుట్టిస్తుంది. జలాన్ని పుట్టించే ముందు దాని యొక్క లక్షణాలన్నీ చూపిస్తుంది కనుక ఏం చేయాలి? ఆ తేజస్సును ఉపాసన చెయ్యి అంటున్నారు. ధ్యానం చెయ్యి ఆ తేజస్సు మీద. చేస్తే బ్రహ్మ అంటే ఇవన్నీ విశ్వరూప ఉపాసనలు, సగుణ విశ్వరూప ఉపాసనలు. ఇలా చేస్తే ఏమిటి ప్రయోజనం అన్నారు. రెండు ప్రయోజనాలు, సకామ ప్రయోజనం, నిష్కామ ప్రయోజనం. నిష్కామంగా చేస్తే రాగద్వేషాలు పోయి వైరాగ్యం రావడం, మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఇక్కడ సకామక కర్మ ఫలం ఇచ్చారు, ఉపాసనా ఫలం. ఇవన్నీ కూడా సూక్తాల్లో చెప్పబడినాయి మన ఉపనిషత్తుల్లో. ఉపనిషత్తుల్లో కాదు, మంత్రాలలో సూక్తాల్లో చెప్పబడినాయి. భూసూక్తం, జల సూక్తం, అన్ని సూక్తాలు చెప్పబడినాయి. ఈ రెండవ మంత్రంలో ఇప్పుడు మనం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం ఫలాన్ని గురించి తెలుసుకోవాలి మనం. సకామ ఫలం. సహాయ తేజో బ్రహ్మేత్యుపాస్తే, తేజస్వీ వైవ తేజస్వతో లోకాన్ భాస్వతః అపహత తమస్కాన్ అభిసిద్ధ్యతి యావత్ తేజసోగతం తత్రాస్య యథా కామచారో భవతి. యస్తేజో బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో తేజః భూయః ఇతి, భగవో తేజసో భూయ ఇతి తేజసో వావ భూయోస్తితి.
తన్మే భగవాన్ బ్రవీత్వితి.
భాస్వతః అక్కడ తర్వాత మధ్య ఒక ఎస్ లాగా ఉంది చూసారా, భాస్వతో అని. ఆ ఎస్ అనేది ఒక ఎస్ లాంటిది అకారంగా తీసుకొని అపహత మస్కాన్, అపహత తమస్కాన్, తోప అని వచ్చింది. తోపహత అన్నప్పుడు భాస్వతః ప్లస్ అపహత తమస్కాన్ అలా విభజించుకోవాలి. ఈ మంత్రంలో ప్రయోజనం చెప్తున్నారు. ఉపాసనా ఫలం సహాయ తేజ బ్రహ్మ ఇది ఉపాస్తే, ఎవరైతే ఈ యొక్క తేజస్సుని బ్రహ్మని ఉపాసన చేస్తాడో తేజస్వీవైవ తేజస్వత లోకాను భాస్వత, ప్రకాశంతో ఆ తేజస్సులాగానే ప్రకాశంతో అన్ని లోకాలలో ప్రకాశిస్తాడు, వెలుగొందుతాడు అని అర్థం. కీర్తి ప్రతిష్టలతో ఆ యొక్క బ్రహ్మ తేజస్సుని బ్రహ్మగా ఉపాసన చేసినటువంటి వ్యక్తి అపహత తమస్కాన్ అభిసిద్ధ్యతి. అపహత తమస్కాన్ మీన్స్ ఎటువంటి ప్రతిబంధము లేనటువంటి లోకాలలో అతను అక్కడ సంచరిస్తాడు అని అర్థం. తమస్ అంటే చీకటి, అపహత తమస్కాన్ అంటే చీకటి లేనటువంటి. ఎక్కడ తేజస్సు ఉంటే అక్కడ చీకటి ఉండదు కదా. తేజో లోకాలకు వెళ్ళినప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది, చీకటి ఉండదు. అపహత తమస్కాన్ అభిసిద్ధ్యతి అది పొందుతాడు, సిద్ధ్యతి అంటే పొందుతాడు అని అర్థం. చీకటి లేనటువంటి లోకాలలో సంచరిస్తాడు, జీవిస్తాడు ఎప్పుడైతే తేజస్సుని ఉపాసన చేస్తాడో. అభిసిద్ధ్యతి యావత్ తేజ గతం తత్రాస్య, ఎంతవరకు ఈ తేజస్సు వ్యాపించి ఉంటుందో, అన్ని మంత్రాల్లో చెప్పినట్టే తేడా ఏం లేదు, ఎంతవరకు ఈ తేజస్సు వ్యాపించి ఉంటుందో అంతవరకు ఇతను అనుకున్నవన్నీ నెరవేరుతాయి. యథా కామచార అంటే, కామచార అంటే ఏంటి, తన మనస్సులో అనుకున్న కోరికలు సంకల్పాలు అన్నీ నెరవేరుతాయి అని అర్థం. ఎస్ తేజ బ్రహ్మ ఉపాస్తే, ఎవరు తేజస్సుని బ్రహ్మగా ఉపాసన చేస్తారో అతను ఈ ఫలాన్ని పొందుతాడు అని అర్థం. అప్పుడు నారదుల వారు అడుగుతున్నారు, ఇంకా ఈ తేజస్సు కంటే ఉన్నతమైనది ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్తున్నారు. ఏమిటి ఉంటే అది చెప్పండి నాకు అన్నారు. తేజస్సు కంటే ఉన్నతమైనటువంటిది ఆకాశ అని చెప్తున్నారు. 12వ ఖండంలో ఆకాశాన్ని గురించి చదువుతాం. ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది, 2వ లైన్లో హువా అని ఉండవలసింది, హణా అని ఉన్నది. ఆ కింద హా కింద నకారాన్ని వకారంగా మార్చుకోండి, హువా ఉండాలి. 2వ లైన్లో మధ్యలో ఆకాశేనాహ్న రాకాశే ఉంది చూడండి, అక్కడ రాకాశి కాదు ఆకాశ అని అర్థం. అది విసర్గ, దాన్ని కరెక్ట్ చేయక్కర్లేదు, అక్కడ విసర్గ అవుతుంది చదివేటప్పుడు చెప్తాను. అగ్ని ఆకాశే అగ్నిరాకాశే ఆహ్వ అని అర్థం. చదువుతాం మంత్రం, 242వ పేజీ 12వ ఖండం. ఆకాశో వావ తేజసో భూయాన్, ఆకాశే వై సూర్య చంద్రమసావుభౌ, విద్యున్నక్షత్రాణి అగ్ని ఆకాశేన ఆహ్వయతి, ఆకాశేన శృణోతి, ఆకాశేన ప్రతిశృణోతి, ఆకాశే రమతే, ఆకాశేన రమతే, ఆకాశే జాయతే, ఆకాశమభిజాయతే, ఆకాశముపాస్వేతి. అక్కడ అన్ని ప్రింటింగ్ మిస్టేక్లు కాదు, రమత జాయత అవన్నీ సంధి వలన ఏకారం లోపించింది. మనం చదివేటప్పుడు ఆ ఏకారంత కలుపుకొని చదువుకోవచ్చు. ఆకాశము తేజస్సు కంటే భూయః విశిష్టమైనది. భూయః అంటే ఇక్కడ మరొక అర్థం, ఎక్కువగా వ్యాపించి ఉండేది అని అర్థం. అగ్ని కంటే ఆకాశం ఎక్కువగా వ్యాపించి ఉన్నది. ఒక్కొక్క పంచభూతం, భూమి కంటే నీరు ఎక్కువగా వ్యాపించి ఉన్నది, నీరు కంటే అగ్ని ఎక్కువగా వ్యాపించి ఉంటుంది, అగ్ని కంటే కూడా వాయువు ఎక్కువగా వ్యాపిస్తుంది, వాయువు కంటే ఆకాశం. ఎలా తెలుస్తుంది అంటే, గుణాలు ఎక్కువయ్యే కొద్దీ కూడా దాని వ్యాపకత తగ్గుతుంది. ఎప్పుడెప్పుడు గుణాలు ఎక్కువైతూ ఉంటాయో అప్పుడప్పుడు దాని సర్వగతత్వం తగ్గిపోతుంది. అది లక్షణం. అందుకనే నిర్గుణం బ్రహ్మ గుణాలు లేకపోవడం వలన ఆకాశం కంటే వ్యాపించి ఉన్నాడని చెప్తాం. ఆకాశానికి ఒక్క గుణం, ఆకాశం వ్యాపించింది అంతటా కూడా, అగ్ని కంటే కూడా ఎక్కువగా వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు. అందువల్ల భూయః అని అర్థం. భూయః ఆకాశం, ఆకాశేవై సూర్య చంద్రమసౌ ఉభౌ. ఆకాశంలోనే సూర్యుడు చంద్రుడు ఉన్నారు అని చెప్తూ, విద్యుత్ నక్షత్రాణి, అక్కడే విద్యుత్ అంటే అగ్ని కూడా ఉంది, అగ్నితత్వం ఉంది, లేకపోతే మెరుపులు ఎట్లా వస్తాయి, రావు కదా, కనుక అగ్నితత్వం ఉన్నది. నక్షత్రాలన్నీ ఉన్నాయి, అగ్ని విద్యుత్ అంటే మెరుపులు, అటువంటి విద్యుత్. అగ్ని అంటే వేడి, ఉష్ణత, వాతావరణంలో ఉష్ణత ఉంది, ఆ అగ్ని కూడా ఉన్నది. ఆకాశే ఏం చేస్తుంది, ఆకాశం ఆహ్వయతి, ఆకాశేన శృణోతి. మనం వ్యవహారం చెయ్యాలి అంటే ఆహ్వానం చేస్తాం. ఆహ్వానం అంటే ఇక్కడ ఏమిటి, ఇన్విటేషన్ అని కాదు, వ్యవహారం, పిలవడం, రా అని పిలుస్తాం కదా. ఇట్లా నేను అక్కడి నుంచి పిలుస్తున్నా అంటే నా శబ్దం మీ దాకా రావాలి అంటే, ఇక్కడ ఆకాశంలో శబ్దగుణం ఉన్నది కనుక ఆ శబ్ద తరంగాలు అంటారు. చూసారా, ఆకాశంలో శబ్ద తరంగాలు ఉండడం వలన ఈ శబ్దం, ఆ ఆకాశంకున్న శబ్దం ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఆహ్వయతి ఆకాశేన, ఆకాశం వలనే మనం వ్యవహారం చేస్తాము, మాట్లాడతాము. ఆకాశేన శృణోతి, ఆ ఆకాశం చెవులు, వాటి యొక్క అధిష్టాన దైవం ఎవరు, అధిష్టాన దేవత ఆకాశ, దిగ్దేవత. సో ఆ దిగ్దేవత గుణం ఏమిటి, శబ్దగుణం. మన చెవులు శబ్దగుణం ఉన్నాయి, ఆ శబ్దగుణం దిగ్దేవత, దిక్ అంటే ఆకాశం, దిగ్దేవత శబ్దగుణం మన చెవుల దగ్గర ఉన్నది, అందుకనే మనం వింటాం. చూసారా దానికి కనెక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా వింటున్నారు, మీరు మాట్లాడితే నేను ఎలా వింటాను అంటే, ఇక్కడ ఆకాశ దేవత శబ్దగుణంలో ఉన్నది, దిగ్దేవత ఉండడం వల్ల ఆ శబ్దం మన చెవుల్లోకి వెళుతుంది. చెవుల్లో ఆకాశం ఉందా లేదా, చోటు ఉందా లేదా, స్థలం ఉన్నదా లేదా, కనుక అక్కడ శబ్ద గుణం ఉన్నది. ఆ శబ్ద గుణం ఆకాశానిది, ఆ ఆకాశం వలన ఉన్న శబ్ద గుణం వలన మనం వ్యవహారం చేస్తున్నాము, అది లేకపోతే వ్యవహారం చేయలేము, మాట్లాడలేము. నేను మాట్లాడే శబ్దం అక్కడ దాకా రావాలని ఏమిటి, అసలు ఎందుకు రావాలి, ఎలా వస్తున్నది, కంటికి కనపడుతోందా, ఎప్పుడన్నా ఆలోచించాము మనం. పొద్దున లేస్తే రాత్రి దాకా ఎన్నో వింటుంటాం, ఆ శబ్ద తరంగం అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా ప్రయాణం చేస్తున్నది, ఏమన్నా కొరియర్ సర్వీస్ ఏమైనా ఉందా మధ్యలో, ఎవరు తీసుకొస్తున్నారు ఆ శబ్దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఆశ్చర్యంగా లేదు, కంటికి కనపడదు. నేను మాట్లాడే మాట మీ చెవుల దాకా వస్తుంది, మైక్ ద్వారా వచ్చినా కానీ అక్కడి నుంచి వస్తున్నది కదా, కనపడకుండా ఉన్నది ఏమిటి, అసలు ఎలా వస్తున్నది, దేని వలన వస్తున్నది అన్నారు. శృణోతి అన్నాడు, ఆహ్వయతి అంటే పిలుస్తారు, పిలవడం వల్ల వింటాడు. పిల్లల దగ్గర నుంచి చూడండి, అందుకే వాడి దగ్గర చెవుల దగ్గరికి వెళ్ళి చిటికి వేస్తాడు వీడికి, పిల్లవాడికి చెవులు బాగా పనిచేస్తున్నాయా లేదని చెప్పి. కొద్ది రోజులు కాగానే, కొద్ది రోజులు కూడా కాదు, ఆ 2-3 రోజులకే ఇట్లా వేస్తే వాడు ఇట్లా తల తిప్పి కళ్ళు తిప్పాడంటే ఆ చెవులు పనిచేస్తున్నాయని అర్థం, లేకపోతే ఎట్లా తెలుస్తుంది చెవులు పనిచేస్తాయి లేదని. కనుక శృణోతి ఆకాశేన ప్రతిశృణోతి, ఆకాశేన వింటాడు, మళ్ళీ దానికి తిరిగి సమాధానం చెప్తాడు. ప్రతిశృణోతి, తిరిగి మరలా వ్యవహారం చేయగలుగుతాడు. నేను విన్నదాన్ని మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ మాట్లాడటం, ఇంత వ్యవహారం. శృణోతి ప్రతిశృణోతి అంటే వ్యవహారం అని అర్థం, మాటల వ్యవహారం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఆకాశే రమతే, ఈ వ్యవహారం వల్లే కదా మనం ఆనందిస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే మాట మీ దాకా రాకపోతే మీరు ఏం ఆనందిస్తారు? మీరు వస్తారా క్లాసుకి? అసలు రారు కదా. రమతే అంటాడు, ఆనందిస్తాడు మనిషి వ్యవహారం వల్లనే. ఆ వ్యవహారం ఈ యొక్క శబ్దం వల్ల వస్తుంది. అందుకని కంఠంలో కూడా ఆకాశం గ్యాప్ స్థలం ఉన్నది, దాంట్లో నుంచి శబ్దం వస్తున్నది. ఆ శబ్దం వలన మనం వినగలుగుతున్నాము, ఆనందిస్తున్నాము అన్నారు. వ్యవహారం ఆనందయోగ్యం అన్నారు. వ్యవహార సంయోగం అంటే మాట మాట మాటామంతి అంటుంటారు. చూసారా రేడియోలో ఒక ప్రోగ్రాం వస్తుంది మాటామంతి అని. మంతి అంటే ఏమిటి? మెంతులు కాదు, మంతి మంచి మాటలు అని అర్థం. మాటామంతి మంచి అని అర్థం, మంచికి మంతి అంటారు. అట్లా చెప్పేటప్పుడు ఎప్పుడైతే వ్యవహారం ఉంటుందో మాట్లాడుకుంటామని ఆనందంగా ఉంటుంది. అసోసియేషన్ అన్నమాట. ఆనంద సంయోగం అంటే వ్యవహార సంయోగం వలన సంతోషం. వ్యవహార వియోగం ఉంటే, వ్యవహారమే లేదనుకోండి, మాటే లేదనుకోండి, ఎవరు మాట్లాడలేదు, ఏం సంతోషం ఉంటుంది, ఏం ఆనందం ఉంటుంది? కనుక వ్యవహారం సంయోగం వలన రమతే, వ్యవహార లేకపోతే నరమతే. ఆకాశే నరమతే, ఈ ఆనందించడానికి ఆకాశమే కారణం. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు, నేను పాడే భజనలు, నేను చెప్పే స్తోత్రాలన్నీ మీరు వినే కదా ఆనందిస్తున్నారు. ఇది కాకపోతే మరేదైనా. ఆకాశే నరమతే, అనవసరంగా శబ్దం చేశాడు అనుకోండి, ఆకాశం వల్లనే కదా ఆ శబ్దం కూడా ఇక్కడికి వచ్చింది, నా రమతే. కనుక మనం ఆనందించడానికి ఆకాశమే కారణం, బాధపడటానికి ఆకాశమే కారణం. నరమతే రెండింటికి ఆకాశమే కారణం. ఆకాశం అంటే ఈ యొక్క స్థలం, చోటు, ఈ గ్యాప్ అన్నమాట. ఆకాశే జాయతే, ఆకాశం అభిజాయతే. జాయతే అంటే వృద్ధి, పెరగడం. ఆకాశంలోనే కదా చెట్లన్నీ పెరుగుతున్నాయి. నిలువుగా పెరిగినా అడ్డంగా పెరిగినా మనం కూడా అంతే కదా, నిలువుగా పెరుగుతాం అడ్డంగా పెరుగుతాం. చోటే లేదనుకోండి, ఆకాశం లేకపోతే ఎక్కడ పెరుగుతాం? కనుక మనం పెరుగుతున్నామంటే జాయతే అంటే వృద్ధి. ఈ పెరగడం జాయతే వర్ధతే విప్రణమతే అపక్షయతే వినశ్యతే. పెరగడం, పుట్టడం, పెరగడం, మళ్ళీ తరగడం, అన్నీ కలిసిపోవడం, అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆకాశే, ఆకాశంలోనే, ఆకాశంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. ఆకాశే జాయతే, ఆకాశే అభిజాయతే. అభిజాయతే అంటే పొడుగ్గా పెరగడం, అడ్డంగా పెరగడం. అభిజాయతే పొడుగ్గా కానీ వెడల్పుగా కానీ. అదే చూడండి, ఇప్పుడు ఈ ఆకాశం కూడా మనం నిద్రపోతున్నాం. నిద్రపోయేటప్పుడు ఆకాశం మనకు తెలుస్తుందా? నిద్రలో తెలియదు. కనుక ఇక్కడ నిద్రలో మనకు చోటు ఎక్కడుంది ఏమిటి తెలియదు, చోటు అది ఎక్కడుందో తెలియదు. కనుక బ్రహ్మము ఆకాశం కంటే పైన, బ్రహ్మము ఆకాశం కంటే కూడా నిర్గుణం కనుక, ఆయనకి ఏకగుణం కూడా లేదు కనుక నిద్రలో ఆకాశం ఎక్కడ పడుకున్నామో మనకే తెలియదు, మన చోటు తెలియదు, మనకి ఏమీ తెలియదు, ఆ చోటే తెలియదు. ఎక్కడికి పోయింది ఆ చోటు చూడండి. అంటే ఆకాశం లేనటువంటి ఒక స్థితి కూడా ఉన్నది మనకు నిద్రలో. రోజు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, సమాధిలోకి వెళ్ళక్కర్లేదు, నిద్రలోకి వెళితే చాలు. అది నిద్రలో మనకి ఏం తెలియదు, ఆ చోటు ఉన్నదని కూడా తెలియదు. ఆకాశే జాయతే, ఆకాశే అభిజాయతే. కనుక ఆకాశాన్ని ఉపాసన చేయవలసినది అన్నారు. ఆకాశనం ఉపాసన చేయదు. శాస్త్రంలో ఆకాశము స్వప్రక అంటే ప్రకాశము, ఈ రెండుని ఆత్మకు దగ్గరగా ఉంటాయి సూచనలు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు భగవద్గీతలో. ఎందుకంటే ఆకాశానికి ఒకే ఒక గుణం ఉండడం వలన ఆ ప్రకాశానికి కూడా ఒకే ఒక గుణం, అందువల్ల చాలా దగ్గరగా ఉంటాయి. ఏమిటావంటే కొన్ని ఆకాశము బ్రహ్మ కొన్ని సామాన్య గుణాలు, సర్వగతం అంతటా ఉంటుంది ఆత్మ బ్రహ్మ, ఆకాశం కూడా అంతటా ఉంటుంది. ఇది మొదటి లక్షణం, సర్వగత. ఆకాశం అంతటా ఉంటుంది, బ్రహ్మ కూడా అంతటా ఉంటుంది, మొదటి లక్షణం. రెండు, ఆకాశానికి రంగు రూపు లేదు, రంగు రూపం లేదు. అదేవిధంగా బ్రహ్మకు కూడా రంగు రూపం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం? ఆకాశంలోనే కూర్చున్నాం. చోటు ఆకాశం అంటే పైకి మేఘాలు, అవి మేఘాలు, ఇదంతా చోటు ఆకాశం అంటారు. ఆకాశంలోనే కూర్చున్నాం, రూపం ఉన్నదా దానికి? ఏమన్నా రంగు ఉన్నదా? ఏమీ లేదు. ఏమీ లేకుండా ఎట్లా ఉన్నది అసలు? ఏం కనపడదే, తమాషాగా ఉంది. చూసారా, మీకు నాకు మధ్యలో చోటు ఉన్నదా లేదా? కంటికి కనపడదు, రూపం లేదు, రంగు లేదు. రూపం లేని దానికి రంగు ఎట్లా ఉంటుంది? రూపం ఉంటే, ఆకారం ఉంటే రంగు ఉంటుంది. రూపం లేదు కనుక రంగు లేదు, రంగు రూపం లేదు కనుక కంటికి కనపడదు, కంటికి కనపడదు కనుక లేదంటావా? లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? చూసారా, ఇప్పుడు చాలామంది దేవుడు లేడు అంటారు, దేవుడు లేడు అంటాడు. ఎందుకంటే కంటికి ఉంటే కంటి కనపడ్డా ఏమిటి? కంటి కనపడుతున్నాడు ఆయన, కంటికి కనపడడు కనుక ఆయన లేడు అంటాడు. వాళ్ళని ఏమడగాలి మనం? దేవుడు లేడు అంటున్నావు, ఎందుకన్నావు? కంటికి కనపడలేడు లేదు కనుక లేడన్నావు. కంటికి ఏదైతే కనపడుతుందో అది ఉన్నట్లు, కంటికి ఏదైతే కనపడదో అది లేనట్లు, అవునా? అంతే. వాళ్ళు అట్లాకి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళని మనం ఎదురు ప్రశ్న వేద్దాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఈ చోటు ఉంది కదా, ఈ చోటు ఆకాశం చోటు ఉన్నది కదా, ఇది నీ కంటికి కనపడుతుందా? నువ్వు ఉన్న చోటు ఉంది చూసావా? ఉంది, కనపడుతుందన్నాడు. ఏ, ఇది భూమి, అది భూమి చోటు కాదు. నువ్వు భూమిని చూపించి చోటు అంటావేమిటి? భూమిని చూపించి చోటు అంటున్నారు, కానీ నేను అనుగుతున్నాను, నువ్వు ఉన్నటువంటి ప్లేస్ ఉంది చూసారా, అది కంటికి కనపడుతుందా? ఇక్కడంటే భూమి అన్నావు, ఈ మధ్యలో నువ్వు ఉన్నావా లేవా? భూమికి అంత ఎత్తున పైన ఉన్నావా లేదా? కాళ్ళకు తర్వాత నీవు ఉన్నావా లేదా? అది ఎక్కడున్నది అంటే ఆకాశంలో చోట్ల ఉందన్నావు, అది నీ కంటికి కనపడదు. కనపడనంత మాత్రాన లేదంటావా? ఇప్పుడు చెప్పు, కంటికి కనపడనంత మాత్రం లేదనడానికి వీల్లేదు. లేదంటే ఏమవుతుంది? ఆకాశం లేదన్నట్లు అవుతుంది. ఆకాశం లేకపోతే నువ్వెక్కడున్నావు అని అడుగుతా ప్రశ్న నేనేస్తా. దేవుడు కూడా అంతే. దేవుడు కంటికి కనపడలేదు, అందుకని లేడు అనకూడదు. దేవుడు లేకపోతే నువ్వెట్లా ఉంటావు అసలు? నీ ఎదురు ప్రశ్న వెయ్యాలి వాళ్ళని, వేసినా కూడా అర్థం కాదు వాళ్ళకి. మనం ఆలోచించుకోవాలన్నమాట, ఇలా గనక ప్రశ్న వేస్తే ఏం చేస్తాడు వీడని. అందుకని ప్రశ్న వేసి వదిలిపెట్టేసారు వాళ్ళని, వాళ్ళే ఆలోచించుకుంటారు. తర్వాత వేసి వదిలిపెట్టాలి, కొంచెం ఆలోచించు, తర్వాత రా, వారం రోజుల తర్వాత ఆలోచించుకొని రా అని చెప్తాం. అందుకని ఆకాశం అభిజాయతే ఆకాశం ఉపాస్వ, అన్ని ఆకాశం వల్లనే ఉంటున్నాయి. ఆకాశం నుంచే పుట్టినాయి, ఆకాశం వల్లనే ఉంటున్నాయి, ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. ఆకాశం నుంచే కదా అగ్ని వాయు ఆపహ పృథివీ అన్ని వచ్చినాయి, పృథివీ నుంచి చెట్లు వచ్చినాయి, చెట్ల నుంచి అన్నం వచ్చింది, అన్నం నుంచి శరీరం వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఆకాశం రా. ఆకాశేన జాయతే ఆకాశేన ఉపజాయతే అభిజాయతే, పెరగడం అన్నీ కూడా జాయతే వర్ధతే ప్రణమతే అన్నీ ఆకాశంలోనే జరుగుతున్నాయి. కనుక ఏం చేయాలి? ఉపాసన చెయ్యి అన్నారు. సరే, ఏమిటండి ఫలం అని అంటే, ఇంకా చెప్పాలి కదా ఆ తేడాలు, రెండు చెప్పాను అటులోకి వెళ్ళిపోయినా. ఆకాశం సర్వగత, బ్రహ్మ సర్వగత. ఆకాశానికి రంగు లేదు రూపం లేదు, బ్రహ్మకి రంగు లేదు రూపం లేదు, రెండు చెప్పాను. మూడవది, ఆకాశంని ఖండించడానికి వీలు కాదు, అఖండ, డివిజన్లెస్. ఆకాశాన్ని ఖండించలేవు. మా ఇంట్లో కొంచెం చోటు తక్కువగా ఉందండి, మీ హాల్లో ఇక్కడ చాలా చోటు ఉంది, కాస్త తీసుకుపోతానంటే తీసుకుపోలేవు, దాన్ని తీసుకుపోలేము, ఎందుకంటే దాన్ని ఖండించలేము. కనుక అఖండ. తర్వాత బ్రహ్మ కూడా అఖండ, బ్రహ్మ కూడా ఖండించడానికి వీలు కాదు. తర్వాత నిర్లిప్త, ఆకాశంలో ఏం జరుగుతున్నా కూడా ఆకాశానికి ఏం సంబంధం ఉండదు, ఏమన్నా జరగని ఆకాశాన్ని ఏది అంటదు. లైక్ తెరలాగా సినిమా స్క్రీన్ నుంచి చూసారా, తెర టీవీ స్క్రీన్ కానీ ఎన్ని బొమ్మలు వస్తుంటాయి టీవీ స్క్రీన్ మీద, వర్షం వస్తుంది, నిప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి, స్క్రీన్ మాత్రం అట్లాగే ఉంటుంది. నిర్లిప్త, నిర్లిప్త అంటే లేపనం, దానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, దానికి ఎటువంటి తడవడం కానీ, అచ్చేద్యోయం అదాహ్యోహ్యం అక్లేద్యోయం అసోష్యం, ఎండింపబడదు, తడపబడదు, కాల్చబడదు, ఏమీ కాదు దానికి స్క్రీన్కి. అందుకే కదా అన్ని సీరియల్స్ చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, ఏం ఏదన్నా అయితే ఇంకో నెక్స్ట్ డే ఇంకొక టీవీ కొనాలి, ఎక్కడ కొంటాం. అందుకే నేను చిన్నప్పుడు సినిమాలకు వెళితే పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఎంత స్క్రీను, అంత పెద్ద స్క్రీను. ఆ సినిమా అంతా చూసినప్పుడు, ఆ చూసేటప్పుడు ఆ స్క్రీన్ గుర్తొస్తుందా ఎవరికైనా, ఒక్కళ్ళకి కూడా? ఆ తెర మీద చూస్తున్నా, వెనక నుంచి లైట్ వేస్తున్నాడు. ఆ వెనకటి రోజు సినిమాల్లో అట్లుండేది, అందులో ఆ హోల్స్లో నుంచి ఆ ఫిలిం తిప్పుతూ ఉంటాడు. ఆ తిప్పుతున్నప్పుడు ఆ ఫిలిం మనకు తెలియదు, చిన్నపిల్లలప్పుడు ఆ బొమ్మలన్నీ తెరలో నుంచి వస్తున్నాయి అనుకునేవాళ్ళం, అవునా? ఆ బొమ్మలన్నీ తెరలో నుంచి వస్తున్నాయి అనుకున్నాం. కాస్త పెద్ద అయిన తర్వాత చూస్తే ఏమిటో తెల్లగా లైట్ వెళుతున్నది ఏమిటా అని చూస్తే ఏదో ప్రకాశం పోతూ ఉంటుంది. తర్వాత ఏమిట్రా అని వెనక్కి చూస్తే దానికి అక్కడ హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి, వాటిలో నుంచి ఫిలిం తిరుగుతూ ఉంటుంది, వస్తుంటుంది బయటికి. ఇదా సంగతి అని చెప్పి తర్వాత తెలిసిపోయింది వాళ్ళ సీక్రెట్ అంతా. చిన్న పిల్లలకి తెలియదు ఆ సంగతి, మనందరం అట్లాకి పెరిగిన వాళ్ళమే కదా. ఏమీ కాదు స్క్రీన్కి. అదేవిధంగా ఆకాశం కూడా నిర్లిప్త. కనుక ఆకాశ ధ్యానం చేస్తే మనిషికి అంతటి ఫలం ఉంటుందని చెప్తున్నారు, చదువుతాం. సహాయ ఆకాశం బ్రహ్మేత్యుపాస్తే, ఆకాశమతో వై సలోకాన్ ప్రకాశమత అసంబంధాన్ ఉరుగాయమత అభిసిద్ధ్యతి యావదాకాశస్య గతం తస్త్రాస్య యథా కామచారో భవతి. యః ఆకాశం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవన్ ఆకాశాద్ భూయః ఇతి. ఆకాశాద్వామ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవీత్వితి. ఇక్కడ రెండు పదాలు మనకు అసంబాధమానం, ఇక్కడ కొంచెం రీడింగ్ డిఫరెన్స్గా ఉంది. అసంబంధాను అసంబంధాన్ తర్వాత ఉరుగాన్ ఉరుగాయత. సరే, ఆకాశాన్ని బ్రహ్మని ఉపాసన చేస్తే వాళ్ళకి ఏమిటి ఫలం అంటే, ప్రకాశవత అసంబంధాన్ ఉరుగాయత. ఇక్కడ అసంబంధాన్ ఉరుగాయత అనేది ఎటువంటి ఆకాశానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు, పరిమితి లేని అని అర్థం. అసంబంధాన్ అంటే పరిమితి లేనటువంటి, అంటే ఇరుకుగా ఉండకుండా ఉంటుంది. ఆకాశాన్ని ఉపాసన చేసేవాడికి విశాలంగా ఉంటుంది, ఉండే లోకాలకి వెళ్ళే లోకాలన్నీ కూడా ఇరుకుగా ఉండవు అని అర్థం, ఇరుకు లేకుండా అని అర్థం. అసంబంధాన్ అంటే ఇరుకు లేకుండా విశాలంగా అని అర్థం. ఉరుగాయత అంటే విశాలంగా, ఉరుగాయత విశాలముగా వ్యాపించి అని అర్థం ఉరుగాయత. ఇక్కడ మనకు తెలుగులో ఏమర్థం ఇచ్చారంటే, దుఃఖం శోకం లేనట్టి అని ఇచ్చారు. ప్రకాశంతో కూడినట్టి అభిసిద్ధ్యతి యావదాకాశస్య, దుఃఖము శోకము లేనట్టి విశాలమైన లోకాలు. అసంబంధాన్ని ఎక్కడెక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడక్కడ దుఃఖం ఉంటుంది. ఆ సంబంధాన్ని అంటే సంబంధం లేనటువంటి అగ్ని వాయు జలం ఇవన్నీ కూడా, అగ్ని జలం పృథ్వీ అన్నీ కూడా సంబంధం ఉంది వాటికి. అందువల్ల వాటికి నాశం ఉంటుంది, వాటి వల్ల వేరే వాటికి నాశం ఉంటుంది సంబంధం వల్ల. ఆకాశం వచ్చి అసంగహ, సంబంధం లేదు. ఈ వ్యక్తి ఆకాశ ఉపాసన చేయడం వలన ఇతరికి కూడా దేనితో సంగం ఉండదు కనుక అసంబంధాన్. ప్రకాశత అంటే అంతటి దూరం ప్రకాశమానంగా జీవిస్తాడు అని అర్థం. ప్రకాశం అంటే ఇక్కడ వెలుగనికి తీసుకోకూడదు మనం. ప్రకాశంతో కూడినట్టు అంటే దుఃఖం లేకపోతే ప్రకాశమే కదా జీవితంలో. ప్రకాశం అంటే ఏమిటంటే లైట్ పెట్టుకుంటాడు ఆ తల మీద, అట్లని కాదు. ప్రకాశం అంటే ఏమిటి, ముఖంలో కొంచెం తేజస్సు ఉంటుంది, వర్చస్సు ఉంటుంది. దుఃఖం లేని ముఖంలో సంతోషం ఉంటుంది కదా. సంతోషంగా అంటే ఏం వెలిగిపోతుంది వాళ్ళ ముఖం అంటారు చూసారా, ఏం ముఖం చాలా వెలిగిపోతున్నది అంటే కాస్త సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చూసి ఏమిటి వాడు వెలిగిపోతున్నదే మొహం అంటే ఏమైనా పెటర్ మాన్స్ లైట్ పెట్టుకున్నాడా, లేదు కదా. వెలుగుతున్నది అంటే ఏమిటి, ప్రకాశంగా ఉంది. ప్రకాశంగా ఎందుకు ఉన్నది అంటే నువ్వు ఎవరితో సంగం పెట్టుకోకుండా నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే ప్రకాశంగానే ఉంటుంది. వాళ్ళని గురించి ఆలోచించి వీళ్ళని గురించి ఆలోచించి దుఃఖం అంతా మనసులో పెట్టుకుంటే వెలగడం కాదు. మనిషి దిగజారిపోతూ ఉంటాడు, దుఃఖంతో ఉంటాడు, ఆమదం గారిన ముఖంతో ఉంటాడు. అది ఓకే, ప్రకాశానికి ఆపోజిట్. ఆమదం గారిన ముఖం, ఆమదం పూసుకుంటే ఎట్లా ఉండేది మొహం, జుడ్డు జుడ్డుగా అట్లా ఉంటుంది మొహం అన్నాడు. అది ప్రకాశం అంటే అది అట్లా చూసుకోవాలి మనం. దుఃఖం లేనటువంటి అసంబంధాన్ ఉరుగాయత, విశాలమైనటువంటి లోకాలు అభిసిద్ధ్యతి అంటే పొందుతాడు ఎవరు, ఎవరైతే ఆకాశ ఉపాసన చేస్తారో. ఇది సకామ ఫలాలు ఇవన్నీ మనకక్కర్లేదు, మనకు నిష్కామ ఫలమే కదా. నిష్కామంగా ఉపాసన చేస్తే, ఉపాసన చేస్తే జ్ఞానం వైరాగ్యం మోక్షప్రాప్తి వస్తుంది, అది ఫలం. ఇంతటితో ఈ ఖండం అయిపోయింది. దానికంటే ఇంకా ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు కనుక ఇప్పుడు ఆకాశానికి ఆత్మకి బ్రహ్మకి ఏకత్వం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆకాశం బ్రహ్మ చాలా క్లోజ్. మనకు బాగా అర్థం కావాలంటే ఆకాశ ధ్యానం చేయాలి. ఒకటేమిటి, అఖండత్వం, తర్వాత ఏకత్వం, నిరాకారత్వం, అసంగత్వం, ఆధారత్వం. ఆకాశమే కదా అన్నిటికీ ఆధారం, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి కదా. బ్రహ్మ కూడా ఆధారం, అన్ని బ్రహ్మ లక్షణాలే ఇవన్నీ. అఖండత్వం, ఏకత్వం, మొదటిది అఖండత్వం, రెండు ఏకత్వం, మూడు నిరాకారత్వం, నాలుగు అసంగత్వం, ఐదు ఆధారత్వం. అన్నిటికీ ఆధారమే ఆకాశం. కనుక బ్రహ్మ కూడా అఖండ, ఏక, నిరాకార, అసంగ, ఆధార. బ్రహ్మ కూడా అన్ని బ్రహ్మకునే లక్షణాలు. తర్వాత 13వ ఖండం చదువుతాం ఇప్పుడు. ఈ యొక్క పృథివీ జల అగ్ని ఆకాశాలు ఇవన్నీ కూడా వీటి నుంచి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్పేసారి అయిపోయింది. మళ్ళీ వ్యక్తికి వస్తున్నారు ఇప్పుడు. వ్యష్టికి అంటే ఒక వ్యక్తిలో ఒక స్మృతి అనేటువంటిది, స్మరణం, దాని గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇంత పంచభూతాలు అయిపోయినాయి, మరి వాయువు చెప్పలేదు కదండి అంటే చేర్చుకోవాలి అందులోనే. వాయువు కూడా మనం చేర్చుకోవాలి చెప్పినట్లే అని అర్థం. దానికంటే ఉన్నతమైనది ఏమిటి అంటే చదువుతాం మంత్రం 13వ ఖండం. స్మరో వావాకాశాద్ భూయః కాశద్ భూయః తస్మాద్ యద్యపి బహవః ఆసీరన్ న స్మరంతః నైవ తే కంచన శృణుయుః న మన్వీరన్ న విజానీరన్ యథాభావతి స్మరేయుః అథ శృణుయుః అథ మన్వీరన్ అథ విజానీరన్ స్మరణేన వై పుత్రాన్ విజానాతి స్మరణేన పశూన్ స్మరముపాస్వేతి సహాయః బ్రహ్మేత్యుపాస్తే యావత్ స్మరస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యః స్మరం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవః స్మరాద్ భూయః ఇతి స్మరాద్వావ భూయోస్తితి తన్మే భగవాన్ బ్రవీత్వితి. చాలా ముఖ్యమైనటువంటిది స్మర. స్మర అంటే ఆకాశాద్ భూయః స్మరః అస్తి. ఆకాశం కంటే అత్యంతంగా వ్యాపించినటువంటి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటిది ఉన్నది, అది స్మర అన్నారు. స్మర అంటే జ్ఞాపకం, స్మరించడం అంటారు. చూసారా, స్మరణకు వస్తున్నదా నీకు అంటుంటారు. మనం తెలుగులో కూడా స్మరణం వాడతాం, నామస్మరణం అంటుంటారు కదా. భగవంతుడి నామాన్ని స్మరించడం అంటే ఏమిటి? జ్ఞాపకం చేసుకోవడం. స్మరణం అనేది కూడా తెలుగు పదమే, సంస్కృత పదమే, తెలుగులోకి తెచ్చుకున్నాం. జ్ఞాపకం అంటారు, గ్రహించడం, జ్ఞాపకం. దీన్ని మనం జ్ఞాపక శక్తి అనుకుంటే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది తెలుగులో, అవునా? జ్ఞాపక శక్తి అని అనుకుందామా? స్మరణం అంటే జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి చాలా ఆకాశం కంటే కూడా భూయః గొప్పది, వ్యాపించి ఉంటుంది. ఎందుకని ఎలా చెప్తారు అంటే, తస్మాత్ యద్యపి బహవః ఆసీరన్, చాలామంది ఉన్నారు అక్కడ, కొంతమంది చేరారు మనుషులందరూ, వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదనుకోండి. ఒకవేళ ఒక 20 మంది ఉన్నారు, జ్ఞాపక శక్తి లేదనుకోండి, ఏమవుతుంది? ఎవరు ఎవరికి భార్య, ఎవరు ఎవరికి పిల్లవాడు, ఎవరు ఎవరికి తల్లి తండ్రి తెలియదు, అవునా? ఇంట్లోనే చూడండి, మనం 10 మంది ఉన్నాం, అన్నయ్య ఎవరు అని నాకు జ్ఞాపకం ఉండాలి, అమ్మ ఎవరని నాకు జ్ఞాపకం ఉండాలి, నాన్న ఎవరని జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం లేకపోతే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తాం, అవునా? కనుక ఈ జ్ఞాపకం అనేటువంటిది చాలా గొప్పది ఆకాశానికంటే కూడా అన్నాడు. జ్ఞాపకం లేనప్పుడు ఆకాశాన్ని ఏం చూస్తాం? ఇప్పుడు నేను క్లాస్కి వచ్చి చెప్తున్నాను ఇక్కడ, మీకు జ్ఞాపకం ఉండాలి కదా నేను స్వామినని. ఇప్పుడు మీరు నా స్టూడెంట్ అని ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు, ఫలానా పేరు నాకు జ్ఞాపకం ఉండాలి కదా. లేకపోతే ఈ ఆకాశం ఉండి ఏం ప్రయోజనం? ఈ శబ్దం ఎట్లా వ్యవహారం జరుగుతుంది? ఆకాశం వలనే ఈ శబ్దం ప్రయాణిస్తున్నది అని చెప్పి ఇందాక చెప్పాం. ఆకాశం లేకపోతే మనం ఏం మాట్లాడతాం, ఏం వ్యవహారం చేస్తాం అన్నాం. అసలు వ్యవహారం చేయడానికి ఆకాశం ఉన్నప్పటికీ కూడా జ్ఞాపకం ఉంటే కదా వ్యవహారం చేస్తాం. జ్ఞాపకమే లేకపోతే ఏం వ్యవహారం చేస్తాం? నువ్వు వస్తున్నదా లేదా? జ్ఞాపకమే లేకపోతే వ్యవహారం ఏం చేస్తాం అన్నారు. అందుకని నిద్ర లేచిన తర్వాత నువ్వెవరు అని అడగకూడదు. ఎవరు అంటే ఏం పుస్తకం అండి అన్నారు. ఛాందోగ్యం తీసుకురావాలా, ఇంకేమన్నా తీసుకొస్తారని. జ్ఞాపకం పెట్టుకున్నారా? చూసారా ఉపనిషత్తు పుస్తకం జ్ఞాపకం పెట్టుకొని తెచ్చుకుంటున్నారా లేదా? మీరు ఏదో పుస్తకం తెచ్చారనుకోండి, నేను ఏదో పుస్తకం తీసుకొస్తా, అప్పుడు ఏమవుతుంది? రాసే జరగదు. కనుక ఆసీరన్ను నస్పరంత, ఒకవేళ జ్ఞాపక శక్తి లేదనుకోండి ఏమవుతుంది? కంచన శృణుయుహు న శృణుయుహు, వాళ్ళు ఏమీ వినలేరు. జ్ఞాపక శక్తే లేదనుకోండి వాళ్ళు ఏమి వింటారు? ఇప్పుడు మీకు జ్ఞాపక శక్తి లేకపోతే నేను చెప్పిన సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఏదో కనెక్షన్ ఉన్నది కనుక విన్నవన్నీ కూడా నా మాటలు మీకు ఇప్పుడు కనెక్షన్ చేసుకుంటున్నారు, కనెక్ట్ చేసుకుంటున్నారు జ్ఞాపకం ఉండడం వల్ల. అసలు అన్నీ మర్చిపోతే ఫ్రెష్గా కూర్చున్నారు అనుకోండి, ఏం అర్థం కాదు. కనుక న శృణుయుహో నా మన్వీరన్ను ఏమి ఆలోచించను ఆలోచించలేరు. జ్ఞాపక శక్తే లేకపోతే ఇంకా ఫస్ట్ నెక్స్ట్ థాట్ ఏమొస్తుంది? ఇప్పుడు థాట్ ఏంటంటే తర్వాత ఎన్ని నిమిషాల తర్వాత ఈ క్లాస్ అయిపోతుంది, ఈ క్లాస్ తర్వాత భగవద్గీత ఉంది, భగవద్గీత పుస్తకం తెచ్చుకున్నాం, ఇవన్నీ గుర్తుండాలా లేదా మనసులో? మనసులో ఉంటాయి, ఆలోచన ఉంటుంది. ఆలోచనే లేకపోతే అట్లాగే ఉన్నారనుకోండి జ్ఞాపక శక్తి లేక. ఇప్పుడు నేను చెప్పేది ఏమీ అర్థం కాదు మీకు. నా మన్వీరన్ నా విజానీతి, వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు కూడా. నా విజానీతి, జ్ఞాపక శక్తి లేని వాళ్ళు ఏమీ తెలుసుకోలేరు. కనుక నా స్మరే నా భావతే స్మరేయు అథ శృణుయు. అదే కనుక స్మరణ ఉందనుకోండి, జ్ఞాపక శక్తి ఉందనుకోండి, ఉంటే ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు విషయాలని. పొద్దున ఏం తిన్నావు, ఏం తిన్నావు, నిన్న ఏం తిన్నారు, ప్రసాదం ఏం పెట్టారు, ప్రసాదం అందిందా అందరికీ అనుమానం. ప్రసాదం ఏం తిన్నామంటే మాకు అందలేదండి ప్రసాదం, అందకపోవడం వేరు, ప్రసాదం ఏందో చేశారు తెలుసు. సుండలు తిన్నాం, జ్ఞాపకం ఉందా లేదా? అది మాత్రం ఉంటుంది స్వామిని, ఉపనిషత్తులు జ్ఞాపకం ఉండవు. ఏదైనా జ్ఞాపకం లేదనే జ్ఞాపకం ఉంది కదా, అది కూడా ఉంటుంది. కనుక స్మరేయుహు అథ శృణుయుహు, జ్ఞాపకం ఉంటేనే వినాలనిపిస్తుంది, వింటారు కూడా. అథ మన్వీరన్ ఆలోచిస్తారు కూడా. తర్వాత విజానీరి హీ విజానీరన్ విజ్ఞానాన్ని కూడా పొందుతారు. విజానీర్ అంటే తెలుసుకుంటారు, తెలుసుకుంటారు. ఎవరిని తెలుసుకుంటారు? స్మరేణవై పుత్రాను. ఉపనిషత్తు కూడా చెప్తోంది నువ్వేమో చాందోగ్యం జ్ఞాపకం పెట్టుకుంటాను, నేనే అడగనులే. పుత్రాను విజానాది, స్మరిస్తాడు. పుత్రుడు మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా అబ్బాయి మా అమ్మాయి అండి అని అంటారు. ఆరో అధ్యాయం సమ్మరీ చెప్పంటే ఆరో అధ్యాయమా ఏంటి అడుగుతా. అంటే ఏది ఎక్కువ స్మరిస్తామో, ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందో అది జ్ఞాపకం ఉంటుంది. పుత్రాను అంతేకాదు విజానాతి స్మరేణ పశువును. పుత్రాను విజానాతి, కొడుకెవరు? మా అబ్బాయి అని జ్ఞాపకం ఉంటే కదా చెప్తాం మా అబ్బాయి అని, అమ్మాయి అని. అంతేకాదు ఇంట్లో కుక్క పిల్ల ఉన్నదనుకోండి, పశువులు, ఆవు, కుక్క పిల్లలు, పిల్లి, అవన్నీ కూడా పశువులు. స్మరేణ కనుక ఈ స్మరణం అనేదాన్ని ఉపాసన చెయ్యి అన్నారు. దాన్ని ఉపాసించు. కనుక అలా ఉపాసిస్తే ఏమిటి ప్రయోజనం? ఏమండి ఇది కనుక జ్ఞాపకం లేదనుకోండి, దానికి ఒక వ్యాధి పేరుంది తెలుసా, డిమెన్షియా అంటారు. డిమెన్షియా, ఒక స్టూడెంట్ మదర్ ఇన్లా ఆవిడకి డిమెన్షియా ఉంది. ఆవిడ ఇంట్లో వదిలిపెట్టి రాలేదు పాపం. ఆ స్టూడెంట్ ఏం చేస్తుందంటే అత్తగారిని కూడా తీసుకొని వస్తుంది క్లాస్కి. తీసుకొని వచ్చినప్పుడు ఏమైంది, ఒకసారి నా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్, నా చెప్పులు వేసుకొని వెళ్ళిపోతే నేను చెప్పులు లేకుండా ఇంటికి వచ్చా. అప్పుడు ఆ స్టూడెంట్ వాళ్ళ అత్తగారు చెప్పులు చూసేది, ఏమిటి స్వామిని చెప్పులు వేసుకొని వచ్చావు నువ్వు అని నాకు ఫోన్ చేసింది. స్వామిని ఇప్పుడు క్షమించండి, మా అత్తగారికి డిమెన్షియా ఉంది అని చెప్పి అప్పుడు తెలిసింది నాకు. ఆవిడకి డిమెన్షియా ఉంది, ఆ జ్ఞాపక శక్తి ఉండదు, ఎవరు చెప్పులు వేసుకుంటున్నావు అని ఏం తెలియదు. కనుక మీ చెప్పుల కోసం నేను షాపులన్నీ వెతికాను, ఇవి ఎక్కడా లేవుట, అందుకని నేను వెతికి మళ్ళీ మీకు కొత్త చెప్పులు కొనుక్కొచ్చి ఇస్తాను అని. అంటే వద్దులే అమ్మ పర్వాలేదు, జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల కదా వేసుకెళ్ళింది, దానికి ఏం దోషం లేదు, తీసుకురా నేను వేసుకుంటానే అన్న. వేసుకున్నాను పాప పెద్ద ఆవిడ. ఆవిడకి ఇప్పుడు ఏమీ తెలియదు అస్సలు, ఆ డిమెన్షియా పెరిగిపోతూ ఉన్నది. అది ఒక వ్యాధి, జ్ఞాపక శక్తి లేకపోవడం. ఎవరు ఏమిటి అని తెలియదు ఆవిడకి, తెలియకుండానే బయటకు వెళ్ళిపోతుంది, తెలియకుండానే నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని చూస్తూ కొడుకుని గుర్తుపట్టలేదు, కోడల్ని గుర్తుపట్టలేదు, మనవణ్ణి గుర్తుపట్టలేదు, ఎవరిని గుర్తుపట్టలేదు, ఏమీ గుర్తుండవు ఆవిడకి. చాలామంది ఉన్నారు అట్లా డిమెన్షియా ఉన్నవాళ్ళు. ఇప్పుడు అది లేదనుకోండి, స్మరణ శక్తి లేకపోతే లైఫ్ ఎట్లా ఉంటుంది ఇమాజిన్ చేయండి. ఒక 10 మంది డిమెన్షియా వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఆ స్మరణం అనేది ఎంత అవసరం అనేది, జ్ఞాపక శక్తి ఎంత అవసరమో. పాపం ఆ భార్యాభర్తలు ఇద్దరు నా స్టూడెంట్సే, వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. ఆవిడతో అర్ధరాత్రి లేచి తలుపు తీసుకుని బయటకు వెళుతుంది జ్ఞాపకం లేక. ఇక్కడ ఉన్నాం, ఇంట్లో ఉన్నాం వినలేదు. అందుకని అహర్నిశలు కాపాడుతూ ఉండాలి ఆవిడ. ఏం చేస్తారో సొంత తల్లి, రాత్రిపూట రాత్రిపూట లేస్తుంది, అసలు డ్రెస్ వేసుకోవడం తెలియదు, ఏమీ తెలియదు. అవన్నీ కోడలే చేస్తున్నాడు, కొడుకు చేస్తున్నాడు. అది కొంత వయసు వచ్చిన తర్వాత కొంతమంది వస్తుంది. ఇప్పుడు వింటున్నాం ఎక్కువగా అదేంటంటే ఆ డిసీజ్ కూడా ఎందుకు వస్తుందని చెప్పి ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు. ఈ యొక్క పెస్టిసైడ్స్ వేసి ఇవన్నీ మందులు వేసి ఆహార పదార్థాలు వస్తున్నాయి చూసారా. మనం తినే ధాన్యం, పండ్లు, కూరలు, కాయలు ఇవన్నీ కూడా వాటి ఆ రసాయనాల వల్ల ఈ రోగాలు వస్తున్నాయట అని కూడా కనుక్కున్నారట. కనుక ఎప్పుడు ఎందుకు ఏ రోగం వస్తుందో ఎవరికి తెలియదు. చూసారా ఎటువంటి బాధ వస్తుంది శరీరానికి అన్నది మనం తినే ఆహారం వల్లనే వస్తే మనం ఏం చేయగలం, మనం తాగే నీటి వలన వస్తే ఏం చేయగలం, తీసుకునే గాలి వలన వస్తే ఏం చేయగలం, కష్టం. కనుక ఆ గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి అనేది ఎంత అవసరం. లేకపోతే ఏం వ్యవహారం చేస్తాం మనం? ఆకాశం ఉన్నా కూడా స్మరణ శక్తి లేదనుకోండి ఏమీ చేయలేం. కనుక ఆ డిమెన్షియా అనేటువంటిది అంత భయంకరమైనటువంటి వ్యాధి అన్నారు. విస్మృతి, స్మరణానికి ఆపోజిట్ ఏంటి? విస్మృతి, మరచిపోవడం. స్మృతి, విస్మృతి. స్మృతికి రావడం అంటే వ్యక్తం, మన యొక్క ఆలోచనలన్నీ వ్యక్తం చేస్తాం, మన మాటలు చేతలు అన్నీ కూడా వ్యక్తం చేస్తాం జ్ఞాపకం ఉండడం వలన. జ్ఞాపకం లేకపోతే మర్చిపోతాం అన్నారు. కనుక గుర్తుపట్టడం అంటారు చూడండి. ఆ గుర్తుపట్టడం అనేదే లేక జ్ఞాపకం అనేదే మనకు చాలా అవసరం అని ఈ మంత్రంలో చెప్పబడింది. దీన్ని జ్ఞాపక కేంద్రం అంటారు. బ్రెయిన్లో బ్రెయిన్ సెల్స్ ఉంటాయి, అక్కడ అవి పనిచేస్తుంటాయి అన్నమాట. ఈ బ్రెయిన్ సెల్స్లో మనకు ఆ జ్ఞాపక శక్తిని తీసుకురావాలి. అబ్బాయి చదువుతాడు సంవత్సరం అంతా, వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాడు, అప్పుడు ఏం రావాలి? జ్ఞాపక శక్తి బాగా పనిచేయాలి. సంవత్సరం అంతా చదివిన లెసన్స్ అన్ని జ్ఞాపకం రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మనకు ఆ ప్రయోజనం ఉంటుంది. జ్ఞాపక శక్తి లేకపోతే ప్రయోజనం లేదు. కనుక మనిషి జీవితంలో అన్నిట్లో విజయాన్ని సాధించాలి అంటే జ్ఞాపక శక్తి అనేది ఎంత అవసరమో. కొంత వయసు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి తగ్గుతుంది, అది వేరే విషయం. మామూలుగా కొంత వయసు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మర్చిపోయినాను మర్చిపోయినాను అంటుంటారు చూసారు చాలామంది, ప్రతిదానికి మర్చిపోయినాను అంటుంటారు. కొంతమంది ఎక్కువగా మర్చిపోతుంటారు. అన్నీ మర్చిపోయేవాడికి ఏం చెప్తామండి? ఏం చెప్పలేం కదా. అప్పుడప్పుడు ఏదన్నా మర్చిపోతే పర్వాలే, ప్రతిదీ ముఖ్యమైనవి ఇంపార్టెంట్వి కూడా మర్చిపోతారు. కొంతమంది మర్చిపోతే ఎంత కష్టం. అట్లాంటి వాళ్ళని నమ్మి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళగలమా? అన్నీ మర్చిపోయా, సిలిండర్ కూడా ఆపలేదు మర్చిపోయినాను, స్టవ్ ఆపలేదు మర్చిపోయినాను అంటే ఎంత డేంజర్, చాలా కష్టం. కనుక ఈ స్మరణం అనేది ఉంటేనే వ్యవహారం జరుగుతుంది. కనుక స్మరణం అనేది చాలా గొప్ప. దాని తర్వాత ఏమిటి, ఈ స్మరణానికంటే ఏమైనా గొప్ప ఉందా అని అడుగుతున్నాడు. బాగుంది ఇది, ఇంతకంటే దీనికంటే గొప్ప ఏమైనా ఉన్నదా? ఈ వాసనలు ఉన్నాయి చూసారా లోపల. ఈ స్మరణం ఎట్లా జరుగుతుందంటే లోపల మనసులో వాసనలు ఉంటాయి, ఆ వాసనని ట్రిగ్గర్ చేసేటటువంటి ఒక సిచ్యువేషన్ రావాలి. అలా వచ్చినప్పుడు ఇప్పుడు పోయిన వారం సోమవారం చెప్పారు నిన్న గురు పూజని, ఆ మాట ట్రిగ్గర్ అవ్వాలి. ఎప్పుడు? నిన్న స్టూడెంట్ ఫోన్ చేసి, స్వామిని గురు పూజ ఎప్పుడు? నాకు ఫోన్ చేయలేదు, నా స్టూడెంట్కి చేసి. ఎప్పుడు? శనివారమా ఆదివారం? 85 ఏళ్ళు ఆల్రెడీ, ఏం జ్ఞాపకం ఉంటుంది నాకు? అందుకని ఒక్కసారి వారం రోజుల ముందు చెప్తే అనుకోండి మర్చిపోతారు. అయ్యో మర్చిపోయినానండి అంటారు. దానికి ట్రిగరింగ్ పాయింట్ ఏదైనా కావాలి. ఎవరన్నా ఆ ఇంట్లో ఇవాళ ఏం వారం? గురువారం. అయ్యో గురువారం, రేపు గురు పూజ ఉంది కదా, గురువారం రోజు ఎవరన్నా గురువారం అన్నారనుకోండి, అప్పుడు సోమవారం నేను చెప్పిన వాక్యం, సోమవారం ఏం చెప్పాను? క్రిందటి సోమవారం గురు పూజ ఉంది ఆదివారం అని చెప్పాను. ఆ గురువారం నాడు గురు అని వాడారనుకోండి పదం, అప్పుడు ఏమవుతుంది తెలుసా? అమ్మా ఆదివారం గురు పూజ ఉన్నది, స్వామిని చెప్పారు అని ఎట్లా జ్ఞాపకం వచ్చింది? గురువారం రోజు ఎట్లా జ్ఞాపకం వచ్చింది? ఆదివారం కదా గురు పూజ అంటే, గురు అనే పదం వాడారు. నేను సోమవారం గురు పూజ అనే మాట విన్నాను. ఈ గురు అనే మాట వలన ఆ గురు పూజ అక్కడ విన్నది ట్రిగ్గర్ అయింది. ఆ ట్రిగ్గర్ అవ్వడం వలన ఆదివారం వెళ్ళాలని చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నా. లేకపోతే ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? అట్లా వాసనలు కొన్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అవి ట్రిగర్ అయినప్పుడు ఒక సిచ్యువేషన్లో అవి స్మరణకు వస్తాయి. ట్రిగరింగ్ పాయింట్ కావాలి. ట్రిగరింగ్ పాయింట్ అంటే వ్యక్తం కావడానికి ఒక సిచ్యువేషన్ కావాలి. ఆ సిచ్యువేషన్ అయినప్పుడే ఆ క్వశ్చన్ పేపర్ చదువుతారు చూసారా, అవన్నీ ట్రిగరింగ్ పాయింట్స్. లేకపోతే ఏం రాయాలంటే ఏం రాస్తాడు, ఏం రాయాలి, ఏ క్వశ్చన్ రాయాలి, ఏ ఆన్సర్ రాయాలి, ఎట్లా తెలుస్తుంది? ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ట్రిగరింగ్ పాయింట్స్. అదేం చేస్తుంది, ఒక్కొక్క క్వశ్చన్ నేను నేర్చుకున్న పాఠాన్ని, ఎప్పుడో చదివిన పాఠాన్ని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ అంటే ఏమిటి, ప్రేరణ, ప్రేరేపిస్తుంది. అది ప్రేరేపించినప్పుడు ఏముందంటే ఆ చదివినవన్నీ బయటకు వస్తాయి, చదివినవన్నీ బయటకు వస్తాయి. అది స్మరణం అంటే గ్రహణ శక్తి అంటారు. జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి ఉంటే జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి ఎలా వస్తుంది అంటే కోరిక ఉంటే జ్ఞాపక శక్తి వస్తుందని చెప్పి తర్వాత చెప్పబోతున్నారు. ఆశ అంటారు. అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.